ఓం శ్రీ సాయిరాం. ఎప్పటిలాగే ఎంతో శ్రావ్యంగా అందమైన పాటలతో మనకి లవ్ టు లవ్ కార్యక్రమాన్ని అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ఏషియా స్ట్రీమ్ లో ప్రతి గురువారం మీకందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ఏషియా స్ట్రీమ్ కి ట్యూనే ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః. ఈ విధంగా భగవంతుణ్ణి మనం స్తుతిస్తూ ఉంటాం. అట్టి కాలస్వరూపుడు, కాలాతీతుడు అయిన మన సర్వస్వం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి శతకోటి నమస్సులు సమర్పిస్తూ, ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ముందుగా గడిచిన 2013 వీడ్కోలు పలుకుతూ, 2014 స్వాగతిస్తూ శ్రోతలందరికీ రేడియో సాయి బృందం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. గత 3 రోజులుగా ప్రశాంతి నిలయం అంతా స్వామివారి కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిని విద్యార్థులతో కిటకిటలాడుతూ ఆనందహీలను ఆస్వాదించింది. 31వ తేదీ సాయంకాలం శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూల్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు స్వామివారి దివ్య సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాన్ని చేసి తమ ప్రేమను, కృతజ్ఞతలను స్వామివారికి అర్పించారు. నూతన సంవత్సరంలోని మొదటి రోజైన జనవరి 1వ తేదీన కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అద్భుతమైన రీతిలో స్వామి తమకు ప్రసాదించిన వివిధ కళలను తిరిగి ఆ సాయి సరస్వతీమాతకు సమర్పించి సర్వులను ఆనందింపజేశారు. 2014లో మొట్టమొదటి శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి తెలుగు ప్రత్యక్ష ప్రసారాన్ని ఈనాడు మనం స్వామివారు తమ దివ్య సందేశాన్ని అందించడగా ప్రారంభిద్దాం.
మంచి కాలము పదవులు మంచి బ్రతుకు, మంచి కాలము పదవులు మంచి బ్రతుకు, కోరుచుందురు మనుజులు కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత, కోరవోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత. ఇంతకన్నను వెరెత్తి ఎరుగపరతూ సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులార, సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులార, సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా, ప్రేమస్వరూపులారా,
మనం సంవత్సరములకై మనం వేకలాడనక్కర్లేదు. ప్రతి సెకండ్ కూడా నువ్వు నూతన సంవత్సరమే. ఈ నూతన సెకండ్ అనేటువంటి సంవత్సరం చేస్తే నూతన నిమిషములుగా మారుతున్నాయి. నూతన నిమిషములైనా కూడా నువ్వు నూతన గంటలుగా వస్తున్నాయి. నూతన గంటలనే నూతన దినములుగా వస్తున్నాయి. నూతన దినములే నూతన నెలలుగా వస్తున్నాయి. ఈ నూతన నెలలే సంవత్సరములుగా మారుతున్నాయి. కాబట్టి సంవత్సరం కోసం మనం వెతుకునక్కర్లేదు. ఒక్కొక్క సెకండ్ కూడా నువ్వు ఒక్కొక్క నూతనమైనటువంటిది. కనుకనే ఈనాటి మానవుడు ఈ సెకండ్ లోపల ఈ నూతన సంవత్సరంలో ప్రపంచంలో ఏ విధమైనటువంటి శుభములు అశుభములు సంభవిస్తాయో అని అనేక మంది విచారిస్తున్నారు. మన సుఖ దుఃఖములకు సంవత్సరంలో మూల కారణం కానే కాదు. మన యొక్క చేతలతో చేసినటువంటి కర్మలే దీనికి మంచి చెడ్డలకు మూల కారణము. ఏ విత్తనం నాటుదమో ఆ యొక్క మొక్కనే పడుతుంది. ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతు నుంచి ఊహలు తల్లి అలసిపోకు. విత్తనాలను నాటి ఇచ్చోట ఉంటివో ఆ ఫలముల నీకు అందుచుండు. విత్తనం ఒకటైనా వేరైన ఫలములు లభించుట చెట్టు సాధ్యమగును. కనుక విత్తనం ఒకటి ఫలం ఒకటి కానే కారదు. ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి బ్రహ్మ నీకిచ్చి పంపెను బరవమాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల. కనుకనే మానవుడు ఒక కంఠమాలతో జన్మిస్తున్నాడు. ఆ కంఠమాల యందు ఏ రత్నాలు ఏ ముత్యాలు లేవు. కర్మలన్నీ చేర్చిన కంఠమాల, మంచి చెడ్డ కర్మలతో కూడినటువంటి ఈ మాల. తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు. మంచి ముత్యపు సరువులు మచ్చునకులు లేవు. మేమి బంగారు దండ మెడకు లేదు. రత్నాల హారము రంజిల్లగా లేదు. పచ్చల పేళ్లను పుతకలేదు. కలదు కలదొక్క మాల మీ కంఠమందు. ఏ రత్నములు కాదు, ఏ ముత్యములు కాదు, ఏ నరము కాదు, కానీ మానవుల యొక్క మంచి చెడ్డ కర్మలే తన మాల. మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా సక్రమమైనటువంటివిగాను పవిత్రమైనటువంటివిగాను చేసినప్పుడు మనకు అన్ని పవిత్రమే లభిస్తుంటాయి. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనము ఇంతవరకు పోయినప్పుడు మనకు అర్థం కానటువంటి విషయం అవుతుంది. మొత్తం పైన ఈ వచ్చిన సంవత్సరము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్థితిని అందిస్తుంది. చాలా ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది. దివ్యమైనటువంటి యొక్క భగవతత్వాన్ని ప్రబోధిస్తుంది. కనుక ఇంకా పూర్వపూర్వమంతా కూడా ఐకమత్యాన్ని కూడా చేరుస్తుంది. అతి శీఘ్ర కాలం నందే కూడాను అన్ని దేశముల వారు కూడా ఏకమైపోతారు. ఎవరు మనకు ద్వేషమే మేము భావిస్తున్నామో వారే పరమ మిత్రులుగా మారిపోతారు. కనుక మనకెవరు కూడా ద్వేషులు లేరు, ఎవరు కూడా విరోధులు కారు. అందరు కూడా అన్నదమ్ములే. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. అట్టి ఏకత్వాన్ని అతి శీఘ్రంలోనే మీరు చూడగలరు. కానీ మీరందరి హృదయాలు కూడా పవిత్రమైన భావంతో ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన చేత సాధించలేనటువంటి జగత్తులో ఏదీ లేదు. హృదయాన్ని కూడా కరిగిస్తుంది ప్రార్థన. కనుకనే ఈ ప్రార్థన చేస్తే ఇది అతి శీఘ్రకాలంలోపునే పూర్తి పరిహారం కూడా అవుతుంది. సర్వలోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి ప్రార్థన హృదయపూర్వకంగా మీరు చేయాలి. నేను నా వారు నా కుటుంబము నా బంధువులు నా మిత్రులు మాత్రమే కాదు, అందరు కూడా క్షేమంగా ఉండాలి. అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి. అన్ని రూపముల వారు కూడా క్షేమంగా ఉండాలి. సమష్టి స్వరూపము ప్రేమ స్వరూపులారా. మీరు ముఖ్యంగా పెంచుకోవాల్సినటువంటి ప్రేమ ఒక్కటి. ప్రేమ ఒక్కటి ఉంటే అక్కడ ఏమాత్రం ద్వేషానికి అవకాశం లేదు. ఇంత పూర్వం ప్రేమ లేకపోతే దాంట్లో నాటుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక ఆనాడు గోపికులు కూడా చెప్పారు, ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే. ప్రేమరహితమైన ఈ యొక్క మరుభూమి లోపల ప్రేమ సీడ్ మనం పెంచుకోవాలి. దానికి ప్రేమ జలమునే పోయాలి. ఈ ప్రేమ ప్రవాహమును ప్రవహింప చేయాలి. అందరికీ పంచాలి. మీరు అనుభవించాలి. ఈ నూతన సంవత్సరం లోపల నూతనమైనటువంటి ఒక పదార్థం ఏమిటంటే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
భగవంతుడు మనకి ప్రసాదించిన ఈ ఉత్కృష్టమైన మానవ జన్మ ఎంతో విలువైనది. ప్రతి క్షణం కొత్తదనంతో నిండి ఉన్నది. అందుకే మానవుడు నిత్య నూతనుడు. మన జీవితకాలాన్ని సత్కర్మలతో మంచి పనులతో నింపుకోవాలని స్వామిని ఎల్లప్పుడూ నిర్విరామంగా చెప్తూనే ఉన్నారు మనకి. భగవంతుడు మనకి అన్నీ ఇచ్చినా ఇంకా మనం వాటిని పూర్తిగా సద్వినియోగపరచుకోకుండానే అనవసరమైన వాటి కోసం ప్రాకులాడుతూ ఉంటాం. కాని అజ్ఞానంలో ఉన్నవారికి మేలుకొలుపు కలిగేలా మన తోటివారి జీవితాలను ఆదర్శంగా మార్చుతారు మన స్వామి. మనిషి తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. భగవంతుడిపైన అచంచలమైన విశ్వాసం భక్తి మాత్రమే మనకి ఈ కష్టాల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమంలో ఒక అద్భుతమైన జీవిత గాథను వినబోతున్నాం. ఈ గాథ మనందరికీ ఒక ఆదర్శాన్ని, స్ఫూర్తిని అందించడమే కాకుండా జీవితం పట్ల ఒక విశేషమైన దృష్టికోణాన్ని అందిస్తుంది. మానవ జీవితం అందులోనూ భగవంతునితో, భగవంతునికై జీవించటం ఎంత పవిత్రమైనదో అర్థమవుతుంది. ఈ కార్యక్రమానికి మూలం రేడియో సాయి గ్లోబల్ హార్మనీ వెబ్సైట్లోని నవంబర్ మాసంలో అందించబడిన ది అన్బ్రేకబుల్ స్పిరిట్ ఆఫ్ సాయి కస్తూదాస్ గుప్తా ఆర్టికల్లోనిది. దీనికి తెలుగు అనువాదం చేసిన వారు రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ కెఎస్ జగన్నాథరావు గారు, వ్యాఖ్యానం హైదరాబాద్ రేడియో సాయి బృందానికి చెందిన శివ కళాధర్. అయితే వినండి.
నిరుత్సాహమే ఎరుగని స్వామివారి కౌస్తూబ్ దాస్ గుప్తా. స్వయంగా ముళ్లకంచెలో చిక్కుకున్న వ్యక్తి మరొకరిని ముళ్లకంచె నుండి తొలగించి ఎంతో ఆనందంతో, "భగవాన్, నువ్వు ఎంత కరుణామయుడువో కదా, నాకీ అవకాశం కల్పించావు" అని ఆ పరమాత్మునికి కృతజ్ఞతలు తెలియజేసే ఒక యువకుడి కథ ఇది. అంతేకాదు, కష్టాల సుడిగుండంలో చిక్కుకొనిపోయిన జీవితనావకు సాయినామాన్ని చుక్కానిగా మలుచుకుని సాయి సేవలో పునీతమై భక్తులందరికీ ఆదర్శంగా రూపుదిద్దుకున్న ఒక కుటుంబగాథ ఇది. ఈ కథ మనసుని కలిచివేసేదైనప్పటికీ ఆత్మౌన్నత్యానికి తప్పక దోహదపడుతుంది. ఇది ప్రత్యక్ష సత్యం. కొన్ని వారాల క్రితం ఆ యువకుణ్ణి నేను మొట్టమొదటిసారి చూసినప్పుడు ఇతడేనా రేడియో సాయి హోంపేజ్కు అనుదినం హంగులు చేకూరుస్తున్న నేపథ్య కళాకారుడు అని నా కళ్లను నేను నమ్మలేకపోయాను. నమ్మశక్యం కాని నిజం ఇది. కృష్ణాష్టమి పండుగ రోజు దగ్గరవుతోంది. ఆ పండుగ ప్రాముఖ్యతకి తగినట్టు ఎంతో కుశలతతో రేడియో సాయి వెబ్సైట్ హోంపేజ్ కోసం రూపొందించిన చక్కటి డిజైన్ మేం కోరకుండానే మాకు వచ్చి చేరింది. అక్టోబర్ 6న గ్రామసేవ. ఏటేటా జరిగే ఈ గ్రామసేవ పరమార్థాన్ని చక్కగా వివరిస్తూ మరొక అందమైన ఫేస్బుక్ అలంకరణ మా దగ్గరకొచ్చింది. అది మేము కోరకుండానే అక్టోబర్ 4న శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ సిబ్బంది ఒక కార్యక్రమం ద్వారా స్వామివారికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. రేడియో సాయిలో ప్రత్యక్ష ప్రసారం జరిగిన కొద్ది క్షణాలలో స్క్రీన్ షాట్స్తో, ఆ కార్యక్రమ వివరాలతో కూడిన ఒక డిజైన్ ఫేస్బుక్లో చూసిన మాకు ఆశ్చర్యం కలిగింది. దసరా పండుగ రోజుల్లో యజ్ఞ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు జరిగాయి. యజ్ఞం పూర్ణాహుతిని ఆన్లైన్లో తప్పక చూడండి అంటూ ఫేస్బుక్ పేజీలోని ప్రకటనలు మా దృష్టిని ఆకర్షించాయి. అక్టోబర్ నెల మొదలవుతూనే రేడియో సాయి హోం పేజీలో స్వామివారి అందమైన ఫొటోలతో అలంకరించిన చక్కటి క్యాలెండర్ ప్రత్యక్షమైంది. అలాగే నవంబర్ నెల కోసం మరొక అందమైన క్యాలెండర్. అయితే ఇదంతా అక్టోబర్ నవంబర్ నెలల్లోనే జరిగిందనుకోకండి. గత 15 నెలలుగా ప్రశాంతి నిలయంలో జరిగిన కార్యక్రమాల వివరాలు రేడియో సాయి వెబ్సైట్లో అందంగా అమర్చి సుమారు 1800కు పైగా ఫేస్బుక్ సభ్యులకి అందుతూ వస్తున్నాయి. ఇంతేకాదు, ప్రతి ఉదయం మా వెబ్సైట్లో సాయి ఇన్స్పైర్స్ సాయి సూక్తులు రావడమే తడవుగా స్వామివారి అందమైన చిత్రంతో సహా అది ఫేస్బుక్లో రేడియో సాయి పాఠకులకి దర్శనమిస్తూ ఉంటుంది. మా థర్స్డే లైవ్ కార్యక్రమ వివరాలు మా వెబ్సైట్లో రావడమే ఆలస్యం, ఆ పేజీని అందంగా తీర్చిదిద్ది వేలాది మందికి అందజేయడం జరుగుతోంది. ఇది కాక మా ఈ మ్యాగజైన్లో వెలువడే ఎన్నో కథలకి, వ్యాసాలకి, తదితర రచనలకి నిండుతనం చేకూరుస్తున్న అందమైన డిజైన్లు ఎన్నో. ఇవన్నీ ఏ ఆర్భాటం లేకుండా ఎంతో పొందికగా జరిగిపోతున్నాయి. ఈ నిస్వార్థ సేవలను మాకందిస్తున్న ఔత్సాహికుని కథ వింటే కరిగి కన్నీరవని హృదయం ఉండదు. భగవంతునిపై అతని అపార ప్రేమ, ప్రగాఢ విశ్వాసం మన హృదయాల్ని స్తంభింపచేస్తుంది. ఆ యువకుడు మనతో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతూ ఉంటే మన ముఖంలో బలవంతంగా చిరునవ్వులు చిందుతాయి తప్ప గుండె లోతుల్లో చెలరేగుతున్న దుఃఖంతో మనకు తెలియకుండానే మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. నేను మొట్టమొదట ఆ యువకుణ్ణి కలిసినప్పుడు నా నోటంట వచ్చిన మొదటి ప్రశ్న, నువ్వా సాయి కౌస్తుబ్దాస్ గుప్తావి? మందహాసంతో తలూపుతూ అవునని జవాబిచ్చాడతను. ఇంత అద్భుతమైన కళాకౌశలం ఎలా చూపగలుగుతున్నావు అన్న నా ప్రశ్నకు సమాధానమే మీరు వినబోయే ఈ కథ. సాయి కౌస్తూబ్ జీవితం సాధారణమైన యువకుడి జీవితం కాదు. అది మంచానికే పరిమితమైపోయింది. అతని శరీరంలో అన్ని ముఖ్యమైన కీళ్లు, అంటే మోకాళ్లు, మోచేతులు, భుజాల్లో కదలిక అనేదే లేదు. అన్నీ గట్టిపడిపోయాయి. తలగడాలు దన్నుబెట్టుకుని, నడుము క్రింద గట్టి రేకుబల్ల ఆధారంతో, కాళ్లకింద స్టూల్ సహాయంతో కౌస్తూబ్ నాకు కనబడ్డాడు. ఆకుపచ్చని టీషర్ట్, లుంగీతో ఉన్న కౌస్తూబ్లో ప్రత్యేకమైన ఆకర్షణ అతని చెరగని చిరునవ్వు. అతని ముఖారవిందాన్ని మాత్రమే చూసినవారెవ్వరూ కూడా మెడ దిగువ భాగంలో దాగి ఉన్న అతని దయనీయ స్థితిని ఊహించనేలేరు. నా ప్రశ్నకు జవాబుగా కౌస్తూబ్, నేను చేసిందేమీ లేదు, స్వామివారే నా ద్వారా అన్నీ చేయించుకుంటున్నారు. నన్ను వారి పనిముట్టుగా ఎన్నుకున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. స్వామివారి కార్యక్రమంలో భాగంగా మానవాళికి సాధ్యమైనంత సేవ చేయాలన్నదే నా కోరిక. నే చేసే పని ఎవరికైనా ఉపయోగపడితే అది నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది అని అన్నాడు. అవేం మాటలు, తక్కినవాళ్లు నీకు అండగా ఉండాలి, నీకు సహాయపడాలి అని నేనంటే, కాదు కాదు, నేనలా తలచడం లేదు, నేను ఇతరులకు ఉపయోగపడాలి, స్వామివారు నన్ను ఇక్కడికి తేవడంలో ఏదో కారణం ఉంది, నా జీవితం ఏదో ప్రత్యేక ప్రయోజనానికని నేను తలుస్తున్నాను, వారే నన్ను చూసుకుంటారన్న దృఢమైన నమ్మకం నాకుంది, నేను స్వామి కార్యాన్ని చేస్తూ ఉంటాను. ఆ, మీరన్నట్టు నాకెందరో సాయపడుతున్నారు, ఉత్సాహ ప్రోత్సాహాలను అందిస్తున్నారు అని కౌస్తూబ్ అన్నాడు. ఎవరు అని నేనడిగితే, మీరే, రేడియో సాయిలో పనిచేస్తున్న మీరందరూ, మీరెన్నో మంచి పనులు చేస్తున్నారు అని అన్నాడు కౌస్తూబ్. ఏం జవాబు చెప్పాలో నాకు అస్సలు తోచలేదు. నన్ను నేనెంతో అల్పునిగా భావించాను. నా ఎదుట ఉన్న యువకుడికి శరీరంలో కదలికలికి నోచుకున్న అంగాలు రెండే రెండు. ముఖం మీద ఉండే నరాలు, ఎడమచేతి రెండు వేళ్లు అంతే. వీటి సాయంతో ఎంత అద్భుతమైన చిత్రాలను సృష్టిస్తున్నాడు. అవి కూడా ఏ చేయి తిరిగిన కళాకారుని సృజనాత్మతకు తీసిపోని విధంగా ఉన్నాయి. ఆ చిత్రాలు కూడా ఎంత త్వరగా డిజైన్ చేయగలుగుతున్నాడంటే మా ఆఫీసులో నా తోటివారు కూడా అంత వేగంగా చేయలేరు. అలాంటి సామర్థ్యం గల వ్యక్తి మా నుండి స్ఫూర్తిని పొందుతున్నానంటే ఏం మాట్లాడాలో నాకు తోచలేదు. అవాక్కై ఉండిపోయాను. నువ్వు ఫోటోషాప్ సాఫ్ట్వేర్లో పనిచేయడం ఎలా నేర్చుకున్నావు అని కౌస్తూబ్ని అడిగాను. నా స్నేహితుడు ప్రాథమిక పాఠాలను 2 రోజులు నేర్పితే మిగిలింది నా స్వయం కృషితో నేర్చుకున్నాను అని కౌస్తూబ్ అన్నాడు. నీ 2 చేతుల్లోనూ కదలికలేదు కదా, ఏ విధంగా పనిచేస్తున్నావు అని అడగగా, నిజమే, ఇదొక రహస్యం, కాని మీలాంటి వాళ్లకి చెప్పాలి అంటూ తన తండ్రిని ఎత్తైన తన టేబుల్ మీద ల్యాప్టాప్ని అమర్చమన్నాడు. కంప్యూటర్ తెరిచిన తరువాత చూస్తూ ఉండగానే కర్సర్ కదలికలు నేను గమనించాను. అది ఎలా సాధ్యపడుతోందో తెలియలేదు. కౌస్తూబ్ ఎడమచేతి కింద ఉన్న మౌస్ను తన చూపుడు వేలు, మధ్యవేలు సాయంతో నడుపుతున్నాడు. తన ఎడమ అరచేయి చచ్చుబడిపోయింది, కాని ఆ 2 వేళ్లు మాత్రం అతి వేగంతో పనిచేస్తూ మాకై అద్భుతాలను సృష్టిస్తున్నాయి. ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యంగా అడిగాను. ఇంతేకాదు, నేను సాధారణంగా ఇలా ఏటవాలుగా ఉండి పనిచేయను, బెడ్ మీద పడుకునే చేస్తాను అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ. అదెలా సాధ్యం అన్నాను మరింత ఆశ్చర్యంగా. మీకిప్పుడు చూపించనా, మరో నా రహస్యం మీకు తెలిసిపోతుంది అంటూ తన తండ్రితో మాతృభాష బెంగాలీలో ఏదో గుసగుసలాడాడు. ఆయన కౌస్తూబ్ వీపుకి దన్నుగా ఉన్న బల్లను తీసి భార్య సాయంతో నెమ్మదిగా పసికందుని పట్టుకున్నంత సున్నితంగా లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టారు. కాలు క్రింద స్టూలుని మరొకసారి అనుకూలంగా సర్దిపెట్టారు. అబ్బాయి ఎముకలు ఎంత సున్నితంగా ఉన్నాయంటే బిస్కెట్టులాగా గట్టిగా ముట్టుకుంటే విరిగిపోతాయి అన్నారు కౌస్తూబ్ తండ్రి నా కళ్లల్లో కుతూహలాన్ని చూసి. తర్వాత ల్యాప్టాప్ ఉన్న స్టూల్ని ఇంకొంచెం పైకి లేపి పడుకున్న కౌస్తూబ్ కుడివైపుకు తిరిగితే చూడడానికి అనువుగా ఉండేటట్టు సర్దిపెట్టారు. పరుపు మీద మౌస్ ప్యాడ్ మౌస్ పెట్టి అతి జాగ్రత్తగా కౌస్తూబ్ ఎడమచేతికి అందుబాటుగా ఉండేటట్టు అతని తల్లి మౌస్ అమర్చింది. చూశారా, సాధారణంగా ఈ తీరుగా నేను పడుకుని పనిచేస్తాను, నాకిదెంతో హాయిగా ఉంటుంది. గ్రామసేవ డిజైన్ నిన్న ఇలా పడుకునే చేశాను. ఇలా మాతో మాట్లాడుతూ ఉంటే అటు కంప్యూటర్లో చకచకా డిజైన్లు రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. నేను టైప్ కూడా చేయగలను అంటూ ఉంటే పసిపిల్లవాడి అమాయకత్వం, ఉత్సాహం కౌస్తుబ్ ముఖంలో తొణికిసలాడాయి. అంతలోనే కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక కీబోర్డు వచ్చేసింది. చూస్తూ ఉండగానే సాయిరాం అన్నా, మీతో మాట్లాడటం నాకెంతో సంతోషంగా ఉంది అన్న అక్షరాలు ఎంతో అనుభవం గల టైపిస్ట్ టైప్ చేసినంత వేగంగా చకచకా పరుచుకున్నాయి. కళ్ల ఎదుట జరుగుతున్న ఈ వింతలని మనస్సు ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒకప్పుడు నేను ప్లేబ్యాక్ సింగర్ని కాదలుచుకున్నాను, అంతకు పూర్వం డాన్సర్ అవుదామనుకున్నాను అన్నాడు కౌస్తుబ్. మరెన్ని వింతలు నేను వినడానికున్నాయో అని ఆశ్చర్యంతో కౌస్తుబ్ తల్లిదండ్రుల వైపు చూశాను. అందరి పిల్లల్లాగే మామూలుగానే కౌస్తుబ్ 1991లో పుట్టాడని అతడి తల్లి ఇలా వివరించింది. చిన్నతనంలోనే డాన్స్ చూస్తూనే లయబద్ధంగా దాన్ని అనుకరించేవాడు. కాని అప్పటికే అడపా తడపా తన ఎముకలు విరిగిపోతూ ఉండేవి. నిజం చెప్పాలంటే అబ్బాయికి 3.5 నెలలప్పుడే మొట్టమొదటిసారి ఎముక విరిగిందని చెప్పిందామె. ప్లాస్టర్ వేస్తే గాయం మానిందని అనుకున్నాం. మరో 2 నెలలకే మరొక చోట ఎముక విరిగిపోయింది. అలా తన మొదటి సంవత్సరానికే బాబుకి 3 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. దాంతో మేమెంతో ఆందోళన చెందాం. కౌస్తుబ్ తండ్రి చెప్పడం మొదలుపెట్టాడు. శల్యచికిత్స విశేషజ్ఞుణ్ణి సంప్రదిస్తే దీనిని బ్రిటిల్ బోన్ వ్యాధి అంటారు, చాలా అరుదైన వ్యాధిని, 20,000 మంది పిల్లల్లో ఒకనికి వస్తుందని వ్యాధికి సంబంధించిన వివరాల్ని తెలియజేశారట. తర్వాత నేను తెలుసుకున్నదేంటంటే, ఈ రోగం పుట్టుకతోనే వచ్చేదని, దీని లక్షణం అకారణంగా ఎముకలు వాటికవే విరిగిపోతాయని, శరీరం దృఢమైన ఎముకలను తయారు చేయగలిగిన శక్తిని కోల్పోతుందని ఆస్టియోజెనెసిస్ ఇంపెర్ఫెక్టా ఫౌండేషన్ www.oif.org అన్న సంస్థ ఈ రోగంతో బాధపడుతున్న వారికి సలహా సహకారాలను అందిస్తోందని తెలుసుకున్నాను. నాకు డాన్స్ అంటే ఎంతో ఇష్టమని ఉత్సాహం ఉట్టిపడుతున్న కౌస్తుబ్ మా మాటల్లో కలుస్తూ, నేను క్రమబద్ధంగా 2 సంవత్సరాలు డాన్స్ నేర్చుకున్నాను, ప్రదర్శనలను కూడా ఇచ్చాను అని అన్నాడు. అవును, కథక్ నేర్చుకుంటూ ఉండేవాడు. అదంటే ఎంతో ఇష్టం. డాన్స్ నేర్చుకోవడమంటే మరిన్ని ఎముకలు విరిగిపోవడమే కదా. డాక్టర్ల సలహా మేరకు బాబుని 6వ ఏట డాన్స్ క్లాసులు మాన్పించేశాం అని కౌస్తుబ్ తల్లి నాతో అన్నారు. అప్పుడు కౌస్తుబ్ అందుకొని, అప్పుడు నా దృష్టి పాటల వైపుకు మళ్లింది. మా అమ్మ సంగీతం నేర్చుకుంది. అలహాబాద్లో ప్రయాగ సంగీత సమితి నుండి, పశ్చిమ బెంగాల్లో బంగీయ సంగీత పరిషత్ నుండి సంగీతంలో డిప్లొమా కూడా చేసింది. ఇంట్లో వాతావరణమంతా సంగీతమయంగా ఉండేది. దానికి నేను ఆకర్షించబడ్డాను. భగవంతుని దయవల్ల గాత్ర సంగీతం నాకు సహజంగానే పట్టుబడింది. ఏ పాటనైనా వింటూనే ఇట్టే పట్టేసేవాణ్ణి అని అన్నాడు. కౌస్తుబ్ శాస్త్రీయ సంగీతాన్ని 2 సంవత్సరాల పాటు సంగీత విద్వాంసుని దగ్గర నేర్చుకున్నాడు అని అతని తల్లి చెప్పింది. శ్రద్ధగా చురుగ్గా సంగీతాన్ని అభ్యసించాడు. తన 7వ ఏటనే మాత వైభవం మీద ప్రజాదరణ పొందిన బెంగాలీ పాటలతో మొదటి ఆల్బం రికార్డ్ చేశాడు. అబ్బాయికి ఎన్నో బహుమతులు కూడా వచ్చాయని సగర్వంగా తెలిపాడు కౌస్తుబ్ తండ్రి. 1999లో పశ్చిమ బెంగాల్ పాత్రికేయుల సంఘం కౌస్తుబ్ను ఆ సంవత్సరం ఉత్తమ బాలగాత్ర సంగీత కళాకారునిగా గుర్తించి దిశారీ మెడల్ను బహూకరించింది. ఆ ఫొటోలు చూస్తారా అన్నాడు వెలిగిపోతున్న మొహంతో కౌస్తుబ్. ఓ తప్పకుండా అన్నాను. అంతలో కౌస్తుబ్ తండ్రి ప్రక్కనే ఉన్న బీరువా సొరుగులోంచి ఒక ఆల్బం తీశారు. ఉండపట్టలేని ఆతృతతో కౌస్తుబ్, ఇదిగో చూడండి, కలకత్తా మహానగర షరీఫ్ నుండి బహుమతిని అందుకుంటున్నాను. ఈ ఫొటోలో ఇస్కాన్ వారు ఏర్పాటు చేసిన నా గాత్ర కచేరీ. ఇది మదర్ ఎర్త్ స్కూల్ రజతోత్సవ వేడుకలు. ఇది నార్త్ బెంగాల్ పుష్పోత్సవంలో నా ప్రదర్శన. దిశారీ పురస్కారం అందుకున్న దగ్గర్నుంచి కౌస్తుబ్కి తీరిక లేకుండా పోయిందిట. ఎన్నో సంస్థలు కౌస్తుబ్ని ఆహ్వానిస్తూ వచ్చాయి. ప్రత్యేకించి దసరా ఉత్సవాలలో ప్రతి 2వ రోజు తన గాత్ర కచేరీ ఉండేదని, దూరదర్శన్ బెంగాలీలో కూడా తన ఇంటర్వ్యూ ఉందని కౌస్తుబ్ తెలియజేశాడు. మరి కౌస్తుబ్ ఇంత శ్రమకి తట్టుకోగలిగాడా అని సందేహంగా అడిగాను. నిజమే, ఆ శ్రమకి తట్టుకోవడం కష్టంగానే ఉండేది. కాని అబ్బాయికి అదెంతో సంతోషాన్నిచ్చేది. ఎన్నెన్నో కార్యక్రమాలలో ప్రార్థనా గీతాన్ని కౌస్తుక్చే పాడించేవారు. అబ్బాయికి నడుం కొంచెం వంగి ఉండడం వలన నెమ్మదిగా జాగ్రత్తగా నడిచేవాడు. ఈ ఫొటో చూడండి, అబ్బాయి చేతికి కట్టుతోటే పాడుతున్నాడు. కాళ్లకి చేతులకి ప్లాస్టర్తో కచేరీలు ఎన్నోసార్లు చేశాడు. ఇవేవీ అవరోధాలుగా తలిచేవాడు కాదు అని ఆ తల్లిదండ్రులు వివరించారు. ఇతడు సాధారణ బాలుడు కాడు అన్నాను. మరేం చెప్పాలో తోచక. నాకు చక్కటి పక్కవాద్యగాళ్లు ఉండేవారు. మా ప్రదర్శనకు ముందు రోజు రాత్రే మేమంతా కలిసి అభ్యాసం చేసేవాళ్లం. ఈ ఫొటో చూడండి, రషీద్ ఖాన్ గారితో. ఇది అనూప్ జలోటా గారు. ఆయన ఎదుట నేను గానం చేశాను. ఈయన ప్రసిద్ది చెందిన బెంగాలీ స్వరకర్త. ఈ ఫొటోలో నేను భూపెన్ హజారికా గారితో, ఇక్కడ అనురాధ పడ్వాల్ గారితో అని కౌస్తుబ్ అమాయకంగా చూపిస్తూ ఉంటే, ఎంతమంది గొప్ప కళాకారులతో నీకు ఫొటోలున్నాయో అని నేనన్నాను. ఇదంతా స్వామివారి కరుణ. మా నాన్నగారు స్వయంగా ప్రెస్ ఫోటోగ్రాఫర్ అవడం వల్ల ప్రతి కచేరీలోనూ ఎన్నో ఫొటోలు తీసేవారు అన్నాడు కౌస్తుబ్. 1999-2000 సంగీతపరంగా కౌస్తుబ్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందని, అదే సమయంలో ఎముకలు తరచుగా విరగడం జరిగేదని, ప్రతి ఏటా తక్కువలో తక్కువ 5-6 సార్లు ఎముకలు విరిగిపోయేవని వివరించారు కౌస్తుబ్ తండ్రి కౌశిక్ దాస్ గుప్తా. నా రోగం చాలా విచిత్రమైనది. ఒకనాడు స్కూల్లో నా స్నేహితుడు సరదాగా నా తొడమీద చరిచాడు. అంతే, ఎముక విరిగిపోయింది అన్నాడు కౌస్తుబ్. 2003 కౌస్తుబ్కి సుమారు 40 చోట్ల ఎముకలు విరిగిపోయాయని, కుమారుడి విషాదగాదని తల్లి ఇలా చెప్తూ, 2000 అబ్బాయి కొంచెంసేపు కూడా నడవలేకపోయేవాడు. కారణం, ఆ సంవత్సరం తన 2 కాళ్లు విరిగిపోయి వీల్చైర్ మీదే తిరగవలసి వచ్చేది. ఆ సంవత్సరమే నా 2వ ఆల్బం అర్ఘ్యం వెలువడింది. ఎంతో ఉత్సాహంగా చెప్తున్న కౌస్తుబ్ మొహంలో మచ్చుకైనా చింతలేదు. బాబావారిని నేను ఆరాధిస్తాను, వారంటే నాకు వల్లమాలిన ప్రేమ అని కౌస్తుబ్ అన్నాడు. నీకు అసలు స్వామివారి మీద ప్రేమ ఎలా పుట్టింది అని కుతూహలంతో ప్రశ్నించాను. కౌస్తుబ్ వివరించబోయే అనుభవం ఎంతో రమణీయంగా ఉంటుందని ఊహించాను. నిజంగా అలాగే జరిగింది కూడా. స్వామివారి గురించి నా తల్లిదండ్రులకి 1984 తెలుసు. అది స్వామివారి మీద భక్తి వల్ల కాదు, ఒక పరిచయం మాత్రమే. కాని 1996 ఎలాగో ప్రశాంతి సేవకు వాళ్ళిద్దరూ వచ్చారు. ఆ రోజుల్లో సేవానంతరం స్వామివారు సేవాదళ సభ్యులకి పాదనమస్కారాలిచ్చేవారు. పశ్చిమ బెంగాల్ సేవాదళ్ వారి సేవ డిసెంబర్ 31, 1996 పూర్తయింది. జనవరి 1, 1997 స్వామివారి పాదనమస్కారానికని మందిరంలో కూర్చున్నారు. నేను మా తండ్రి ఒడిలో ఉన్నాను. బాబావారు నెమ్మదిగా వరుసలలో నడుస్తూ, కొందరిని పలుకరిస్తూ, ఉత్తరాలు తీసుకుంటూ, విభూతి ప్రసాదమిస్తూ వస్తున్నారు. మా దగ్గరికి రాగానే స్వామి ఆశీర్వాదానికని మా తండ్రి నన్ను ఎత్తి పట్టుకున్నారు. స్వామివారు తమ చేతిని నా తలపై ఎంతో ప్రేమతో ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు స్వామివారితో నా అనుబంధం ఏర్పడింది. స్వామివారి సర్వశక్తిమంతతని, కరుణా ప్రవాహాన్ని, హద్దులు లేని ప్రేమని నేను అనుభవించగలిగాను. అప్పటి నుండి స్వామివారిపై నాకు గల ప్రేమ మరింత పెరుగుతూ వచ్చింది. 1999 నేను దిశారీ బహుమతిని గెలుచుకున్న వెంటనే స్వామివారి చరణాలకు దానిని అర్పిద్దామని మా నాన్నగారితో పుట్టపర్తి వెళ్దామన్నాను. అలాగే చేశాం అన్నాడు కౌస్తుబ్. ఆ ప్రయాణం మాకు ఎంతో స్పష్టంగా జ్ఞాపకముంది. కౌస్తుబ్ తండ్రి ఆ పర్తియాత్ర వివరాలు చెప్తూ, ఎంతో వ్యయప్రయాసతో కూడిన ప్రయాణమది. దక్షిణ భారతంలో అప్పుడు పలుచోట్ల వరదలొచ్చాయి. దారి మధ్యలో మా రైలు ఆగిపోయింది. పూర్తిగా 3 రోజులు మేము ట్రైన్లోనే గడిపాం. ఎట్టకేలకు ప్రశాంతి నిలయం చేరి స్వామివారి పాదపద్మాల చెంత ఆ బహుమతిని అర్పించుకున్నాం అని అన్నారు. మరపురాని మరువలేని సంఘటనే మరి. మీరు పుట్టపర్తికి మారిపోదామని ఎప్పుడు ఏ విధంగా నిశ్చయించుకున్నారు అని తెలుసుకోవాలన్న ఉత్కంఠ ఆపుకోలేక అడిగాను. పుట్టపర్తి నుండి మొదటి పిలుపు మాకు 2003 వచ్చిందని కౌస్తుబ్ తండ్రి కౌశిక్ దాస్ గుప్తా అప్పటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ చెప్పారు. పుట్టపర్తిలో స్వామివారి హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక డాక్టర్ మా ఊరు సిలిగుడి వచ్చారు. కౌస్తుబ్ పరిస్థితి తెలుసుకుని స్వామివారి ఆసుపత్రికి చాలాసార్లు పెద్ద పెద్ద వైద్య నిపుణులు వస్తారు. పుట్టపర్తిలో గనక మీరు ఉంటే ఆ డాక్టర్ల సలహాలు, అవసరమైతే చికిత్స కూడా మీకు అందుతూ ఉంటాయి అని చెప్పారు. ఈ విషయం నా భార్యతో కూడా సంప్రదించి పుట్టపర్తిలో పరిస్థితులను స్వయంగా తెలుసుకుందామని నేను ఒక్కణ్ణే పుట్టపర్తి వచ్చి ఒక హోటల్లో దిగాను. ఇక్కడున్న సౌకర్యాలు, పరిసరాలు, వాతావరణం అన్నీ అనుకూలంగానే అనిపించాయి. చిన్నబ్బాయికి స్వామివారి స్కూల్లో సీటు వస్తే చింతేలేదు, లేకపోయినా మరెన్నో స్కూళ్లు కూడా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కౌస్తుబ్కి అవసరమైన ప్రసిద్ధిగాంచిన డాక్టర్ల సహాయం లభిస్తుందని. ఈ సౌకర్యం పుట్టపర్తికి మేము మారిపోవడానికి ముఖ్య కారణమైంది. అంతే, నేను ఇంటికి చేరాక పుట్టపర్తికి మకాం మార్చుకోవడానికి కావలసిన ప్రయత్నాలు మొదలుపెట్టాం. అన్ని వస్తువులతో సహా ఇల్లు అమ్మివేసి 2004లో పుట్టపర్తి వచ్చేశాం అని చెప్పారు. అయితే ఆయనకి ఇక్కడ ఏ ఉద్యోగం లేకపోవడం వల్ల తమతో తెచ్చుకున్న డబ్బును ఖర్చు పెడుతూ పుట్టపర్తిలో గణేష్ గేటు ఎదురుగా ఉన్న ఒక లాడ్జిలో 3వ అంతస్తులో అద్దెకుండేవారట. ఆ గది మేమెంచుకోవడానికి కారణం అక్కడి నుండి కౌస్తుబ్ గణేష్ గేటు వద్దున్న వినాయకుణ్ణి, ఉదయం నగర సంకీర్తనని, అన్నిటికన్నా ముఖ్యంగా స్వామివారు కారులో బయటికి వెళ్లినప్పుడు వారిని చక్కగా చూడగలిగేవాడు. అది ఒకటే గది, దానికన్నా మాకు డబ్బు పెట్టుకోగల సమర్థత లేదు. ఏమైనా కౌస్తుబ్కి అది చాలా బాగుంది అని కౌస్తుబ్ తండ్రి ఆ విషయాలు తెలియజేశారు. ఆ సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు మా జీవితాల్లో అతి కష్టతరమైన కాలమ్మని కౌస్తుబ్ తల్లి షీలాదాస్ గుప్తా ఆ పరిస్థితుల్ని ఇలా వివరించారు. అక్కడ వంటగది కూడా లేకపోవడం వల్ల బయట వరండాలోనే వంట చేసేదాన్ని. గాలి వీచినా వర్షం వచ్చినా ఎంతో కష్టమయ్యేది. కొంతకాలానికి అక్కడ ఉండటం ఇక సాధ్యపడలేదు. చిత్రావతి రోడ్డు దగ్గర ఒక గది, వంటగదితో ఇల్లొకటి దొరికింది. ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఏదో విధంగా మా సంపాదన కూడా పెంచుకోవలసి వచ్చిందని ఆమె తెలిపారు. అప్పుడే మేము దాస్ గుప్తా క్యాటరింగ్ సర్వీస్ ప్రారంభించామని కౌస్తుబ్ తండ్రి అందుకున్నాడు. నా భార్య చాలా చక్కగా వంట చేస్తుంది. బెంగాలీ వంటకాలను ఇష్టపడ్డవాళ్లు మాకు వంట పురమాయించేవారు. భోజనాలు నేను ఇళ్లకి అందజేసేవాణ్ణి. ఇదెంతో విజయవంతంగా సాగింది. మాకు 200 నుంచి 300 మందికి వంట చేసే ఆర్డర్లు మగపిల్లల హాస్టల్ నుండి, హాస్పిటల్ సిబ్బంది నుండి కూడా వచ్చేవి అని ఆయన అన్నారు. మీకు వంటలో సాయం చేయడానికి ఎవరైనా ఉండేవారా అని నేను అడగగా, లేదు, నేనే అంతా వంట చేసేదాన్ని. ఆ విధంగా మేము ఎక్కువ డబ్బు పొదుపు చేయగలిగేవాళ్లం. అంతేకాక మా బెంగాలీ వంటలో ఉన్న మాధుర్యం మరొకరితో కలిసి చేస్తే తగ్గిపోతుందేమోనని కూడా ఇంకొకరి సాయం తీసుకోలేదు అని జవాబు చెప్పింది కౌస్తుబ్ తల్లి. అంతమందికి భోజన సదుపాయం కల్పించడం చాలా కష్టమైన పనేనే అని నేనంటే, నిజమే, తప్పదు మరి, మాకు మరి గత్యంతరం లేదు అని ఆమె గుండె కరిగించే ఆ కష్టాలను, అనుభవించిన మంచి రోజులను మొహంలో చిరునవ్వు మాత్రం వాడకుండా నాతో పంచుకుంటూ, ఆ విధంగా మేము 2 సంవత్సరాలు క్యాటరింగ్ సర్వీసును నడిపాం అని అన్నారు. తమ జీవితంలో వచ్చిన మలుపులను తలుచుకుంటూ కౌస్తుబ్ తండ్రి ఇంకా ఇలా అన్నారు. 2006లో నాకు చైతన్య జ్యోతి మ్యూజియం డైరెక్టర్ కల్నల్ బోస్తో పరిచయమైంది. తన వద్ద నాకు ఉద్యోగ అవకాశం కల్పించమని కోరాను. కారణం, క్యాటరింగ్ సర్వీస్ నడపడం నాకు నా భార్యకి కూడా ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. దీని నుండి ఉపశమనం కోరుకున్నాం. కల్నల్ బోస్కు మా మీద ఎంతో సానుభూతి ఉన్నప్పటికీ జీతంతో కూడిన ఉద్యోగం దొరకడం ఎంతో కష్టమని, సేవ రూపంలో కావలసి వస్తే వచ్చి పనిచేసుకోవచ్చని అన్నారు. నాకు చైతన్య జ్యోతిలో పనిచేయాలని ప్రబలమైన కోరిక. దీంతో మరొక బాధ్యత కూడా పైన వేసుకోవడమైంది. 1 సంవత్సరకాలం ఇలా సేవ చేశాక ఇక నా వల్ల కాదనిపించింది. ఏ రాబడి లేక, ఉద్యోగం లేక, ప్రైమరీ స్కూల్లో మా చిన్నబ్బాయి కుషాల్కు సీటు దొరక్క, కౌస్తుబ్ ఆరోగ్య పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ మార్పు లేక, అన్ని విధాలా నిరాశా నిస్పృహలతో కుంగిపోయాను అని కౌస్తుబ్ తండ్రి ఇంకా ఇలా వివరించారు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. రాత్రి 9 గంటలకి ఆశ్రమంలో వినాయకుడి ముందు నా దుఃఖాన్నంతా వెళ్లగక్కాను. నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు? నా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోను? నన్నింకెంతకాలం ఇలా పరీక్షలకు గురిచేస్తావు? ఇక నేను భరించలేను, తిరిగి కలకత్తా వెళ్లిపోతాను, ఇది నీకేమాత్రం న్యాయం కాదు అని తనివి తీరా ఏడ్చి ఇంటికి వచ్చాను. ఆ మర్నాడు ఉదయం కల్నల్ బోస్ వద్ద నుండి ఫోన్ వచ్చింది. నీకొక శుభవార్తనివ్వబోతున్నాను, తొందరగా వచ్చి నన్ను కలు అని ఆయన చెప్పారు. తక్షణం నేను బోసుగారి వద్దకు వెళ్లాను. అప్పుడు ఆయన, మా వద్ద పనిచేస్తున్న భద్రతా సిబ్బంది ఉద్యోగం విడిచిపెట్టి వెళ్లిపోతున్నాడు. ఆ ఉద్యోగంలో నువ్విప్పుడు చేరవచ్చు అని అన్నారు. నా ఆనందానికి అవధులే లేవు. స్వామివారు నన్ను పుట్టపర్తి విడిచి వెళ్లొద్దని ఈ విధంగా చెప్పారని నేను అనుకున్నాను. అంతే, మేము ఇక్కడే ఉండిపోయాం అని కౌస్తుబ్ తండ్రి కౌశిక్ స్వామి మహిమను నాతో పంచుకున్నారు. 2006లో నాకు ముఖ్యంగా మరో మరుపురాని సంఘటన జరిగిందని కౌస్తుబ్ ఎంతో ఉత్సాహంగా కళ్లు పెద్దవి చేసి చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి కల్నల్ బోస్ నా పాట విని ఎంతో మెచ్చుకున్నారు. చైతన్యజ్యోతి మ్యూజియం కని ఒక చిన్న ఫిల్మ్ తయారు చేస్తున్నారట. నన్ను అందులో ఒక భజన పాడమన్నారు. చక్కటి ఆలాపనతో కోటి ప్రణాం శతకోటి ప్రణాం అన్న భజన. నా అదృష్టానికి నేనెంతో పొంగిపోయాను అంటూ ఇంకా ఇలా చెప్పసాగాడు. రికార్డింగ్ జరగవలసిన రోజు మేము బయలుదేరే సమయానికి లిఫ్ట్ పనిచేయలేదు. 3వ అంతస్తు నుంచి నన్ను మా నాన్నగారు మోసుకుని కిందకి దిగారు. మేము కారులో కూర్చోడానికి వెళ్లాలంటే ఒక్కటే వర్షం. ఇలా విఘ్నాలతో ఇవాళ రికార్డింగ్కి బయలుదేరడం కన్నా మరోనాటికి మార్చుకుంటే మంచిదేమో అని మా తండ్రితో అన్నాను. ఇలా నిరుత్సాహపడడం మంచిది కాదని, వచ్చిన అవకాశం జారవిడుచుకుంటే మరి దొరక్కపోవచ్చని ఆయన నాకు నచ్చజెప్పారు. అతి కష్టం మీద స్టూడియో చేరి రికార్డింగ్ పూర్తి చేశాం. అది ఎంతో చక్కగా వచ్చింది. ఆ రికార్డింగ్ గురించి నేనిప్పుడు తలుచుకుంటే నేను పాడిన చరణాలలో కరుణారసాన్ని ప్రదర్శించవలసి ఉండేది. ఆనాడు నేను పడ్డ ఇబ్బందుల వల్ల అనుకోకుండా నా పాటలో ఆ ఆర్ద్రతాభావం వ్యక్తమవడమే కాకుండా స్వామివారి పట్ల నా తపన కూడా మరింత ఎక్కువైంది. ఆ రికార్డింగ్ నేటికీ నాకెంతో విలువైంది. కారణం, నా గొంతు మారిపోకముందు చేసిన ఆఖరి రికార్డింగ్ అది. ఆ తర్వాత వయస్సుతో పాటు నా గొంతులో బొంగురుతనం వచ్చేసింది. ఆ గొంతు మారుతున్న సమయంలో నేను 1-2 సంవత్సరాలు పాడలేకపోయాను. ఇప్పుడు కొంత నయంగా ఉంది అని కౌస్తుబ్ మరొకసారి చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు. కౌస్తుబ్ ఇప్పుడు 21 ఏళ్లవాడని అతని తల్లి కలుగజేసుకుంది. జీవితంలో ఇంత దూరం అబ్బాయి రాగలిగాడంటే అది కేవలం స్వామి కృపవల్లే. 2006లో కౌస్తుబ్ జీవితాన్నే మార్చివేసిన మరొక మరుపురాని సంఘటన జరిగింది. కౌస్తుబ్ జీవితంలో ఇంకెన్ని వింతలు చోటు చేసుకున్నాయో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో అదేంటి అని నేను అడిగాను. 2006 ఆగస్టులో కౌస్తుబ్ తన కుడితొడలో విపరీతమైన నొప్పితో బాధపడేవాడు. ఆ బాధ ఎంత భరించరానిదైందంటే తను కూచోలేక పడుకోలేక ఏ పొజిషన్లో ఉన్నా గిలగిల్లాడిపోయేవాడు. ఆ బాధ మేము చూడలేకపోయేవాళ్లం. ఒక పేరుమోసిన శల్య చికిత్సకుని సంప్రదిస్తే, బెంగళూరులో ఆయన పనిచేస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొస్తే కావలసిన పరీక్షలు చేస్తానని చెప్పారు. ఒక టాక్సీ తీసుకుని బెంగళూరు వెళ్లాం. కౌస్తుబ్ అప్పటి తన పరిస్థితిని తలుచుకుంటూ ఇలా అన్నాడు. ఆసుపత్రి చేరాక సుమారు 30 నుంచి 40 ఎక్స్రేలు తీశారు. కాని డాక్టర్ గారు మరిన్ని పరీక్షలు చేయాలంటూ మర్నాడు కూడా రమ్మన్నారు. తొడలో కణితి ఉన్నట్టు అనుమానిస్తున్నామని దానికి బయాప్సీ చేయవలసి ఉంటుందన్నారు. మర్నాడు ముందు బయాప్సీ చేసి తర్వాత సీటీ బయాప్సీ కూడా చేస్తామన్నారు. ఈ పరీక్షలన్నిటితో నాకు విసుగు పుట్టేసింది. కాని చేసేదేమీ లేక డాక్టర్ గారి సలహాని పాటించవలసి వచ్చింది. ఆ మధ్యాహ్నం నన్ను సీటీ బయాప్సీకి తీసుకెళ్లారు. ఆ అనుభవం తలుచుకుంటే ఇప్పటికీ నా గుండెల్లో వణుకు పుడుతుంది. ముఖంలో బాధ ప్రస్ఫుటంగా కనబడుతూ కౌస్తుబ్ ఇలా అన్నాడు. ఆ పరీక్ష తట్టుకోలేనంత బాధపెట్టింది. ఎంతో రక్తం కూడా కారిపోయింది. మత్తుమందు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తున్నట్టు అనిపించింది. పడుకున్న దుప్పటి అంతా రక్తంతో తడిసిపోయింది. నీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉండు అని నర్సు సలహా ఇచ్చింది. నేను కృష్ణ పరమాత్మని తలుచుకున్నాను, స్వామిని పిలిచాను, హనుమాన్ చాలీసా వల్లె వేస్తూనే ఉన్నాను. కాని బాధ భరించలేనిదిగా ఉండేది. ఆ పరీక్షని ఎలా నెగ్గుకొచ్చానో నాకే తెలియదు. పరీక్షలన్నీ అయిన తర్వాత డాక్టర్ గారు మమ్మల్ని ఆ రోజు రెస్ట్ తీసుకుని మర్నాడు ప్రయాణం చేయమన్నారు. నాకు మాత్రం అక్కడ మరొక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. మా నాన్నగారితో చెప్పి వెంటనే బయలుదేరి రాత్రికి పుట్టపర్తి చేరుకున్నాం. ఆ భయానక సంఘటనను కౌస్తుబ్ తండ్రి ఇంకా ఇలా వివరించారు. ఆ ప్రయాణం నాక్కూడా సింహస్వప్నమైంది. అది కౌస్తుబ్ పడ్డ బాధని చూడలేకని కాదు. మేము తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుంటే డాక్టర్ గారు నన్ను పక్కకు పిలిచి చెప్పిన మాటలు తలుచుకుంటే నేను ఇప్పటికీ తట్టుకోలేను. డాక్టర్ నాతో, "కౌశిక్, మీ అబ్బాయికి మీ తనివితీరా సేవ చేసుకోండి. కౌస్తుబ్ మరెంతో కాలం మీ మధ్య ఉండకపోవచ్చు. దురదృష్టవశాత్తు తొడలో ఉన్న కణితి ప్రాణాంతకమైనదిగా తోస్తోంది. చేసిన బయాప్సీ వల్ల తేలిందదే. అందుకే సిటీ బయాప్సీ కూడా చేయాలన్నాను. దాని రిజల్ట్ రావడానికి 72 గంటలు పడుతుంది. కాని ఇప్పటివరకు వచ్చిన రిపోర్టులు ఆ కణితి క్యాన్సర్ అనే నిర్ధారిస్తున్నాయి అని డాక్టర్ నాతో అన్నారు. పిడుగుపాటులాంటి ఈ వార్త ఆ తల్లిదండ్రుల గుండెల్ని పిండేసింది. కౌస్తుబ్ వారి మధ్య లేకుండా జీవితాన్ని వారు ఊహించుకోలేరు. తమ తనయుడికై ఏది చేయడానికైనా వారు సిద్ధంగా ఉన్నారు. కౌస్తుబ్ ఎదుట బయటపడకుండా మనసులోనే అలా కుమిలిపోయారు ఆ తల్లిదండ్రులు. ఇంటికి చేరిన వెంటనే కౌస్తుబ్ ని జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టి కౌశిక్ తిన్నగా మొరపెట్టుకోవడానికి ఆశ్రమంలో వినాయకుడి వద్దకు బయలుదేరాడు. ఆ విషయాన్ని ఆయన ఇలా వివరించారు. అప్పటికే రాత్రి 9 దాటింది. ఆశ్రమం గేట్లు మూసేసే సమయం దగ్గరపడింది. సేవాదళ్ని బతిమలాడి లోపలికి చేరాను. విఘ్న వినాశకుని ముందు మరొకసారి మొరపెట్టుకున్నాను. దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించింది. వినాయక, నువ్వే మాకు శరణు. మా కౌస్తుబ్ని మా నుంచి దూరం చేయకు. మా మీద కరుణించు స్వామి. కౌస్తుబ్ లేక మేము బ్రతకలేము. మా తనయుణ్ణి కాపాడు. ఎంతో ఆశతో అన్నీ వదులుకుని ఇక్కడికి వస్తే మమ్మల్ని నట్టేట ముంచేస్తావా? ఇది నీకు తగునా భగవాన్ అని పరిపరి విధాల ప్రార్థించాను. కొంతసేపు అయ్యాక వినాయకుడి ప్రసాదాన్ని కౌస్తుబ్ కని తీసుకెళ్లాలనుకున్నాను. సేవాదళ్ని స్వామికి పెట్టిన ప్రసాదంలో ఒక కొబ్బరి చిప్ప ఇవ్వమని కోరాను. అది నియమాలకి విరుద్ధమని సేవాదళ్ నిరాకరించాడు. నా తనయుని ఆరోగ్యం విషమ పరిస్థితిలో ఉందని స్వామివారి ప్రసాదం ఇవ్వమని అడిగినా లాభం లేకపోయింది. పూర్తిగా నిరాశ చెంది వినాయకుడి ముందు సాష్టాంగ నమస్కారం చేసుకుని లేవబోతూ ఉంటే తన కుడివైపు ముద్దులొలికే ఒక బాలుడు చేతిలో కొబ్బరి ముక్కతో ఇదిగో ప్రసాదం అన్నాడు. ఆ ప్రసాదాన్ని భద్రంగా జేబులో పెట్టుకుని తలెత్తి తిరిగి చూస్తే ఆ బాలుడు అక్కడ మరిలేడు. ఆ పసివాడు ఎటు వెళ్లాడా అని సేవాదళ్ని ప్రశ్నిస్తే ఎవరి విషయం మీరు మాట్లాడుతున్నారు అని సందేహంగా నాకు తిరుగు ప్రశ్న వేశాడు. ఈ ప్రసాదం నాకు ఇచ్చిన అబ్బాయి అంటే నేనెవర్నీ చూడలేదే, ఇక్కడికెవరూ రాలేదే అని అన్నాడు. కౌస్తుబ్ తండ్రి అవాక్కైపోయాట. పరుగు పరుగున ఇంటికి చేరి అబ్బాయి నోట్లో ఆ ప్రసాదం పెట్టాడు. అది విశేష అనుగ్రహంతో కూడిన భగవంతుడి ప్రసాదమని కౌస్తుబ్ తండ్రికి తెలుసు. ముందున్న 72 గంటలు ఆ తల్లిదండ్రుల్ని ఎంతో మనోవ్యాకులతకు గురిచేసిన సమయం. 5వ రోజు ఉదయమే కౌస్తుబ్ తండ్రి బెంగళూరు ఆసుపత్రికి ఫోన్ చేసి బయాప్సీ రిపోర్ట్ గురించి వాకప్ చేశాడు. ఇంకో 2 రోజులు పడుతుందని తెలియగానే నిరాశతో 7వ రోజు మళ్లీ కనుక్కున్నాడు. అప్పటికీ రిపోర్టు రాలేదని మరో 2 రోజులు పడుతుందని జవాబొచ్చింది. 9వ రోజు సంప్రదిస్తే మళ్లీ అదే జవాబు. కౌస్తుబ్ తండ్రికి మరి ఓరిమి సన్నగిల్లింది. 11వ రోజు హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ సిబ్బందిని అంత డబ్బు తీసుకుని ఇలా తిప్పలు పెడుతున్నందుకు, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నందుకు నిలదీసి అడిగాడు. ఆ రోజే ఆస్పత్రి నుండి రిపోర్టు తయారైందని, వచ్చి తీసుకోవచ్చని కబురందింది. తనకి రావడం కుదరదంటే హాస్పిటల్ నుండి ఫ్యాక్స్ ద్వారా రిపోర్టును పంపారు. రిపోర్టు చూస్తూనే కౌస్తుబ్ తండ్రి ఆశ్చర్యపోయాడు. అందులో ప్రాణాంతకమైన కణితి ప్రస్తావనే లేదు. ఎక్కడా కణితి అన్న పదమే లేదు. కౌశిక్కి నమ్మశక్యం కాలేదు. వెంటనే బస్సు పట్టుకుని బెంగళూరు పరుగుతీశాడు. తిన్నగా ఆర్థోపెడిక్ సర్జన్ వద్దకు వెళ్లాడు. రిపోర్టు విషయంలో కౌశిక్ అడిగిన ఏ ప్రశ్నకు డాక్టర్ వద్ద జవాబే లేదు. తన దగ్గరున్నది ఒకే ఒక్క జవాబు, అంతా భగవంతుడికే తెలుసు అని. అక్కడి నుండి కౌశిక్ పేథాలజీ ల్యాబొరేటరీకి వెళ్లాడు. ఇది పరమాద్భుతం. రిపోర్టు ఇన్నాళ్లు ఆలస్యమవడానికి కారణం కూడా ఇదే. మా దగ్గరున్న సిటీ స్కాన్లోనూ బయాప్సీ రిపోర్టులోనూ క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించాము. కాని ఆ రోజే చేసిన సిటీ బయాప్సీలో మాత్రం ఆ లక్షణాలు ఎక్కడా లేవు. కణితి ఉన్న సూచనలే లేకపోవడం వల్ల మీ కేసును ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి, హైదరాబాద్ లో మరొక ప్రముఖ వైద్య సంస్థకి పంపాం. చివరిగా బయాప్సీలో తేలిందేంటంటే అందులో కణితిగాని క్యాన్సర్ లక్షణాలు గాని ఏమీ లేవని. ఇదెలా సాధ్యమో మాకు ఇప్పటికీ అంతుపట్టని విషయమే అని అన్నాడు. ఆ సమయంలో కౌశిక్ ఆనందానికి అవధులే లేవు. తన దైవాలైన విఘ్నరాజు వినాయకుడికి, భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఎట్టి పరిస్థితిలోనైనా స్వామి తమను విడిచిపెట్టరనే దృఢ విశ్వాసం తన మనసులో నాటుకుపోయింది. స్వామివారన్నట్టు వారు మన ఇంట వెంట జంట కంటా ఉండి ఎల్లవేళలా కాపాడతారు. ఇది ముమ్మాటికి నిజం. 2010లో ఈ జంటకు వారి పెళ్లి రోజున స్వామివారు ప్రత్యేకంగా ఆశీస్సులు అందించారు. సర్వాంతర్యామి స్వామి ఆ రోజు కారుదిగి ఆడవారి వైపు వెళ్లి కౌశిక్ భార్య తలపైన అక్షింతలు జల్లి దీవించారు. ఆ ముందు రోజే కౌశిక్ దగ్గర నుండి ఉత్తరం కూడా తీసుకున్నారు. అది వారి జీవితాలలో ఒక విశిష్టమైన రోజు. స్వామివారు అందించిన విశేష అనుగ్రహం, తమ కుటుంబం మీద చూపిన అవ్యాజ ప్రేమ కౌశిక్లో స్వామివారి పట్ల ప్రేమను విశ్వాసాన్ని మరింత దృఢపరిచింది. కాని ఒక్క కోరిక ఇంకా నాకు మిగిలే ఉంది అని అన్నారు కౌశిక్. తన చిన్న కుమారుణ్ణి స్వామివారి స్కూల్లో జాయిన్ చేయాలి అని. 2010లో స్వామి ఆ కోరిక కూడా తీర్చేశారు. శ్రీ సత్యసాయి ఈశ్వరమ్మ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మార్చి బయటుండి చదువుకునే అవకాశం కల్పించడంతో కుశాల్కి మొదటి బ్యాచ్లోనే సీటు దొరికింది. స్వామివారి పట్ల వారి ప్రేమ, బాబావారు ఆ కుటుంబానికి అండగా నిలిచిన సందర్భాలను విని నేను ముగ్ధుడినైపోయాను. కౌస్తూబ్ ఏమంటాడో తెలుసుకోవాలన్న కుతూహలంతో, ఒకవేళ స్వామివారు నీకు దర్శనమిచ్చి నీకు ఏం కావాలో కోరుకో, తప్పక ఇస్తానంటే నువ్వేమనడుగుతావు అని అన్నాను. నేనొక్కటే కోరుకుంటాను, ప్రేమమూర్తి స్వామి ఎల్లవేళలా నాతోనే ఉండు, ఎప్పుడూ నన్ను విడిచిపెట్టకు, నేను నీ పనిముట్టుగా ఉండేటట్టు నన్ను ఆశీర్వదించు. నాకు ఈ జీవితాన్ని అందించావు, ఇక్కడ పుట్టపర్తిలో ఉంచుకున్నావు, నీకు సేవ చేసే శక్తిని అవకాశాన్ని కూడా ప్రసాదించు, నాకు ఇంకేమీ అవసరం లేదు స్వామి అని అన్నాడు. నిజంగా నీకు పరిపూర్ణ ఆరోగ్యం కావాలని కోరుకోవా అని నేనడగగా, నాకు ఏది అతి ఉత్తమమైనదో స్వామికే తెలుసు, ఈ నా శారీరక పరిస్థితిలో నేను స్వామి కార్యంలో ఒక ఉపకరణంగా ఉపయోగపడగలనన్నదే స్వామి నిశ్చయమైతే ఈ విధంగా కొనసాగడం నాకు ఆనందమే. నేనొక్కటే కోరుకునేది, స్వామి కార్యంలో నేను నిమగ్నమై ఉండి నా జీవితాన్ని పునీతం చేసుకుంటాను, స్వామి ఏం నిశ్చయిస్తే అది జరుగుతుంది, అదంతా స్వామివారి అపార కరుణ, నిర్హేతుక కృపకు నిదర్శనం అని అంటున్నప్పుడు కౌస్తుబ్ ముఖం మీద ఎంతో సంతృప్తితో కూడిన చిరునవ్వులు పరుచుకున్నాయి. భగవంతుని అనుగ్రహం మనమీద నిండుగా ఉన్నప్పటికీ తరచుగా మనకు లేని ఎన్నో వాటికై ఆ పరమేశ్వరునిపై కెనుక వహిస్తాం. కాని మన ఎదుట ఉన్న ఈ వ్యక్తికి భగవంతునితో ఫిర్యాదు చేసుకోవడానికి లక్షన్నర కారణాలున్నా స్వామివారి నుండి తనకు లభించిన ప్రతి చిన్న అనుగ్రహానికి పరవశించిపోయి ఆయన ప్రేమను భద్రంగా తన గుండెలో దాచుకుని తన సమయాన్నంతటినీ స్వామివారికే అర్పించేందుకు సిద్ధంగా ఉన్నాడు. సర్వాంగాలు పనిచేసే మనం నిజంగా వాటిని సద్వినియోగపరుచుతున్నామా? స్వామిసేవలో వినియోగిస్తున్నామా? కౌస్తుబ్ నిజంగా మనందరికీ ఎంత ఆదర్శప్రాయుడో కదా అన్న భావనతో నేను వారి దగ్గర సెలవు తీసుకుని బయటికి వస్తూ ఉంటే కౌస్తుబ్ తండ్రి నాతో ఆనందంగా, ఈ మధ్య స్వామి నా కలలో కనబడి సరైన సమయానికి అన్నీ సర్దుకుంటాయి అని అన్నారట. బరువు గుండెతో, భావోద్వేగంతో చెమర్చిన కళ్లతో, ఆ మంచి రోజులు త్వరగా ఈ కుటుంబానికి వచ్చేటట్టు చూడు స్వామి అని స్వామికి విన్నపం చేసుకుంటూ వారి నుండి ఆ రోజు సెలవు తీసుకున్నాను. సాయిరాం.
విన్నారు కదా, సాయి కౌతవ్ దాస్, సాయి కౌస్తవ్ దాస్ గుప్తా స్ఫూర్తిదాయకమైన కథ. భగవంతుణ్ణి సేవించడానికి మనసు ఉంటే మార్గం ఉంటుందని తెలుస్తుంది. ఈ కథ నుండి మనందరం జీవిత పాఠాలను నేర్చుకుందాం. ఈ కథకు కౌస్తవును ఇంటర్వ్యూ చేసిన రేడియో సాయి సోదరుడు బిషు పృష్టికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్ది క్షణాల్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి వేదపఠనం, భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యండి. జై సాయిరాం.